instruction లోకి. సో మనం ఈరోజు శ్రీమద్ భాగవతం 4వ స్కందం 29వ అధ్యాయం 26వ శ్లోకం నుంచి తీసుకుని 41వ శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాము. సో మంగళాచరణ చేసుకొని మొదలు పెడతాం. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురోన్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పదే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూభ్యశ్చ కృపాసింధూభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనం చర్చించుకుంటున్నాము ఇక్కడ నారదముని మరియు ప్రాచీని బర్హి మధ్య చర్చ జరుగుతుంది. సో ప్రాచీని బర్హి కోరారు నారదుని, మీరు చెప్పిన ఈ పురంజనుడి కథ ఉపమానం ఉపాఖ్యానం సో అంతగా నాకు అర్థం కాలేదు, నాకు వివరించి చెప్పండి, నాకు అర్థమయ్యే విధంగా తెలియజేయండి అని కోరారు. అందుకని నారదుని ఇప్పుడు ఆయన స్పష్టంగా పురంజనుడి ఉపాఖ్యానం యొక్క అసలు అర్థం ఏంటనేది ఆయన వివరించడం స్టార్ట్ చేశారు. సో మనం లాస్ట్ టైం చూసాము ఆయన చెప్ప, ఈ పురంజనుడు అంటే ఎవరో కాదు, ఒక జీవాత్మ, బద్ధ జీవాత్మ, నీలాంటి వాడు ఒకడు, ఈ కర్మబంధంలో చిక్కుకొని రకరకాల కర్మలు చేస్తూ ఈ భౌతిక ప్రపంచంలోనే ఎన్నో రకాల కష్టాలు పడే ఒక జీవాత్మ, నీలాంటి ఒక జీవాత్మ యొక్క కథే పురంజనుడి ఉపాఖ్యానం అని ఆయనకు తెలియజేసి, దాని తర్వాత ఇప్పుడు ఎలా జీవాత్మ ఎన్నో రకాల కర్మలు కష్ట చేసుకుంటూ రకరకాల కష్ట సుఖాలను అనుభవిస్తూ ఈ భౌతిక ప్రపంచంలో ఎలా ఉండిపోతుంది, సో దీని నుంచి ముక్తి పొందడం, అసలైన ఆనందాన్ని అనుభవించడం ఎలా సాధ్యం, ఏ మార్గం, ఈ మార్గాన్ని ఇక్కడ నారదముని ప్రాచీని బరికి సూచిస్తారన్నమాట. సో భక్తి ఒకటే మార్గం, మనము ఇవన్నీ దుఃఖాల నుంచి ముక్తులవ్వడానికి, భౌతిక ప్రపంచం నుంచి ముక్తులవ్వడానికి, భగవద్ధామానికి చేరుకోవడానికి అలా భక్తి చేసుకోవడం ఒకటే మార్గం. తద్వారానే మనం శాశ్వత రూపంగా ఆనందాన్ని, అనంతమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభూతి చెందవచ్చు. ఇదంతా కూడా మనం భగవంతుడికి భక్తి చేసుకోవడం ద్వారా, సేవ చేసుకోవడం ద్వారానే సంభవం, మరే వేరే ఏ మార్గము లేదు అనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా నారదుని ఈరోజు మనం చర్చించుకుంటాము, ప్రాచీని బరికి తెలియజేస్తారు. ఎందుకంటే ప్రాచీని బరి ఇప్పటివరకు రకరకాల యజ్ఞాలు, కర్మకాండి యజ్ఞాలు చేసుకుంటూ ఎన్నో పశువుల్ని బలిస్తున్నారు. సో అందుకనే ఇక్కడ ఆయనకి సరైన మార్గదర్శనం నారదుని చేస్తారు. ఇలా మార్గదర్శనం చేయడానికే నారదుని పురంజని ఉపాఖ్యానం చెప్పారు. పురంజని ఉపాఖ్యానం చెప్పడానికి ఉద్దేశం ఏది? ఎలాగైనా సరే ఈ వ్యక్తిని భక్తి మార్గంలోకి తీసుకొని రావాలి, ఇతన్ని భక్తుడిగా మార్చాలి అనే ఉద్దేశంతోనే నారదముని మొత్తం పురంజన ఉపాఖ్యానాన్ని వర్ణించారు. ఇప్పుడు ఇంకా కొన్ని విషయాలు చర్చిస్తారు ఇక్కడ, సో అవి చూద్దామంట. 26-27 రెండు శ్లోకాలు ఒకేసారి ఉన్నాయి. యదాత్మానం అవిజ్ఞాయ భగవంతం పరం గురుం పురుషస్తు విసజ్జేత గుణేషు ప్రకృతే స్వదృక్ గుణాభిమాని సతదా కర్మాణి కురుతే వశః శుక్లం కృష్ణం లోహితం వా యథా కర్మాభిజాయతే. సో ఒక జీవాత్మ, ప్రతి జీవాత్మకి భగవంతుడు కొంచెం స్వతంత్రం అనేది ఇచ్చారు. సో ఆ జీవాత్మ ఆ స్వతంత్రాన్ని ఎలాగైనా వినియోగించుకునే అవకాశం ఉందన్నమాట. ఆ విధంగా అతను తన భాగ్యాన్ని నిర్ణయించుకోవచ్చు. నాకు మంచి భవిష్యత్తు ఉంటుందా, ఎటువంటి లేకపోతే ఎంతో బాధాకరమైన భవిష్యత్తు ఉంటుందా అనే విషయాన్ని గురించి ఈ స్వతంత్రాన్ని ఎలా ఉపయోగించుకొని ఎలాంటి నిర్ణయాలు ఒక జీవాత్మ తీసుకుంటుందో దాన్ని ఆధారపడి ఉంటుంది దాని మీద. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి జీవాత్మ మర్చిపోతాడో, భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అనేసి మర్చిపోయి ఈ మూడు గుణాల చేత ప్రభావితమై జీవిస్తాడో, అప్పుడు ఈ విధంగా అతను ఈ మూడు గుణాల ద్వారా ప్రభావితమై నేను ఈ శరీరాన్ని అని ఆలోచిస్తూ ఈ శరీరం కోసమే అన్ని రకాల కార్యాలను చేస్తాడు. ఒక్కొక్కసారి తమోగుణం చేత ప్రభావితమై, ఒక్కొక్కసారి రజోగుణం చేత ప్రభావితమై, ఒక్కొక్కసారి సత్వగుణం చేత ప్రభావితమై ఈ యొక్క జీవాత్మ వివిధ రకాల శరీరాల్ని ధరిస్తూ వివిధ రకాల కార్యాల్లో నిమగ్నమైపోయి ఉంటుంది. సో ఇది జరిగేదన్నమాట. సో మనకి తెలుసు, భగవద్గీతలు కూడా వర్ణించారు, పురుష ప్రకృతి స్తోహి భుంక్తే ప్రకృతి జాన్ గుణ కారణం గుణ సంగోస్య సత్ అసత్యోని జన్మషు. సో రకరకాల సత్ అసత్ రకరకాల శరీరాల్ని ఒక జీవాత్మ పొందుతుందన్నమాట. ఎలాంటి గుణాలతో సాంగత్యం చేస్తుందో, ఎలాంటి గుణాల ద్వారా ప్రభావితమవుతుందో జీవాత్మ, అలాంటి కార్యాలు చేయడం ద్వారా ఈ ప్రకృతిలో అటువంటి శరీరాల్ని పొందుతుందన్నమాట. మొత్తం 84 లక్షల రకరకాల శరీరాలు ఉన్నాయి. సో ఈ విధంగా ప్రతి జీవాత్మకి ఒక కొంచెం స్వతంత్రం ఇచ్చారు, స్వదృక్. సో ఈ స్వతంత్రం అంటే తను బాగుని, నేను బాగుపడడానికి, అతను ఒక జీవాత్మ బాగుపడడానికి ఒక మంచి మార్గాన్ని ఎన్నుకొని ముందుకెళ్ళడానికి భగవంతుడు ఒక కొంచెం స్వతంత్రం ఇచ్చారు ప్రతి జీవాత్మకి. సో ఈ జీవాత్మ ఈ స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకొని ఈ భగవంతుడి లాగే నేను అవ్వాలని కోరుకోవడమే పెద్ద అపరాధం. ఎందుకంటే జీవాత్మ చాలా అణు అంటే చాలా చిన్నది, భగవంతుడు విభు చాలా పెద్ద. ఎప్పటికీ కూడా జీవాత్మ భగవంతుడితో సమానంగా అవ్వలేదు, భగవంతుడితో ఒక్కటిగా అవ్వలేదు, భగవంతుడిలాగా అన్ని కార్యాలు చేయలేదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోలేక జీవాత్మ తనకున్న కొంచెం స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకొని నేను కూడా ఈ ఈశ్వరుణ్ణి అవుతాను, నేను కూడా భగవంతుడిని అవుతాను అనేసి భగవంతుడి సేవను త్యాగం చేసేసి ఈ యొక్క ప్రయత్నంలో ఈ యొక్క భౌతిక ప్రపంచానికి వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనము చూస్తాము అప్పుడప్పుడు ఎవరైనా పనిచేసే వాళ్ళు కూడా కంపెనీలో బాస్ని వదిలేస్తారు, వీడి కింద పనిచేసేది ఏంటి, వీడు నెల కింద జీతం ఇస్తాడు, నేనే నా సొంత బిజినెస్ స్టార్ట్ చేసేసుకుంటే దీనికన్నా చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు అనేసి అప్పుడప్పుడు అలా ఒక ఎంప్లాయీ కానీ సేవకుడు కానీ తన బాస్ని ఓనర్ని వదిలేసి సొంత బిజినెస్ పెట్టుకుంటాడు. అప్పుడు ఒక రిస్క్ ఉంటుంది, అతను సక్సెస్ అవ్వచ్చు ఫెయిల్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి సక్సెస్ అవుతాడు, బాగా సంపాదించుకుంటాడు, తన బాస్ కన్నా కూడా దానికి సమానంగా లేకపోతే ఆయనకన్నా ఎక్కువ కూడా సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి, అతను ఫెయిల్ అయిపోవచ్చు, ఆ బిజినెస్ లాస్ అయిపోవచ్చు, సో ముందు కనీసం నెలకింత జీతం వచ్చేది, ఇప్పుడు అది కూడా గతి లేకుండా మొత్తం కోల్పోవచ్చు. అన్ని దగ్గరలో ఉన్న సంపద ధనమంతా కూడా ఈ బిజినెస్లో లాస్ అయ్యి ఏదైనా కావచ్చు. ఇది భౌతిక ప్రపంచం. కానీ ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇక్కడ భగవంతుడు ఆయనతో కూడా ఇలాగే పోటీ పడేసి ఒక వ్యక్తి బయటకెళ్ళేసి భగవంతుడి సేవను వదిలేసి ఒక జీవాత్మ ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చి ఎంత ప్రయత్నించినా కానీ ఎప్పటికీ కూడా భగవంతుడికి సమానంగా కార్యాలు ఈ జీవాత్మ చేయలేదు. ఇక్కడ ఈ జీవాత్మ 100% లాస్ అన్నమాట, 100% విఫలమైపోతుంది. సో అందుకనే ఇది తేడా అన్నమాట. ఒక వ్యక్తి అనుకోవచ్చు, అదేంటి నేను భగవంతుడికి ఎందుకు సేవ చేయాలి, నేను నా ఇష్టం వచ్చినట్టు నా ఇంద్రియాలని భోగించుకొని నేనే ఈశ్వరుని అయి నేనే అన్నిటిని నియంత్రించి భగవంతుడిలాగా నేనే అన్ని సృష్టించగలను, దానికి కావాల్సిన శక్తి నేను సంపాదించుకుంటాను, లేకపోతే దానికి కావాల్సిన ప్రయత్నాలు నేను చేస్తాను అనేసి ఒకవేళ వ్యక్తి అనుకుంటే ప్రయత్నిస్తే అతనికి తప్పకుండా విఫలం అనేది ఎదురవుతుంది. అతను విఫలం అవుతాడు, ఎందుకంటే అది ఎప్పటికీ కూడా సంభవం కాదు. భగవంతుడితో సమానంగా మనం అయిపోవడం, లేకపోతే భగవంతుడితో ఒకటైపోవడం, ఇలా మాయావాదులు అనుకుంటారు. మేము భగవంతుడితో ఒక్కటైపోయి భగవంతుడితో సమానంగా అయిపోయి భగవంతుడే అయిపోతాం, భగవంతుడు విలీనం అయిపోయి. కానీ ఇది సంభవం కాదు. ఇలా అనుకోవడమే ఇదంతా మనోకల్పితం అనమాట. ఇది ఇలా అనుకున్న ఎవరైనా అనుకుంటారనుకోండి, నేను భగవంతుడితో ఒకటైపోయాను, నేను భగవంతుడితో సమానమైపోయాను, ఎవరైనా అనుకుంటే వాళ్ళు ఇంకా భౌతిక బంధనంలోనే ఇరుక్కొని ఉన్నారు అనే విషయాన్ని మనం గ్రహించవచ్చు. 28వ శ్లోకంలో చూద్దాం. శుక్లాత్ ప్రకాశ్య భూయిస్తాల్ లోకానాప్నోతి కర్హిచిత్ దుఃఖోదర్కాన్ క్రియాయాసాంస్ తమ శోకోత్కటాన్ క్వచిత్. ఈ విధంగా ఏ వ్యక్తులైతే సత్వగుణంలో స్థితమై ఉన్నారో వాళ్ళు వైదిక శాస్త్రాల అనుసారంగా కార్యాలు చేస్తూ ఉంటారన్నమాట, పుణ్యకార్యాలు. తద్వారా వాళ్ళు ఏంటంటే పైలోకాలకు వెళ్తారు, స్వర్గలోకాలకు వెళ్ళి అక్కడ దేవతలతో నివసించే అవకాశం వాళ్ళకి లభిస్తుంది. ఎవరైతే రజోగుణం చేత ప్రభావితమయ్యారో వారు రకరకాల కార్యాలు చేసి ఈ మర్త్యలోకం ఇక్కడే మనుషులుండే లోకంలోనే వాళ్ళు మళ్ళీ జన్మిస్తారు, ఇక్కడే కార్యాలు చేస్తూ మళ్ళీ మనిషి జీవనం సాగిస్తారు. అలాగే ఎవరైతే తమోగుణం చేత ప్రభావితమై కార్యాలు చేస్తారో అటువంటి వాళ్ళు చాలా నిమ్న ప్రాణుల యొక్క శరీరాలు ప్రాప్తిస్తాయంటే పశువుల శరీరాలు ఇలా ప్రాప్తించి అక్కడ ఎన్నో రకాల కష్టాలని భోగిస్తారు. సో ఇక్కడ మనకి చెప్పారు, సత్వగుణం అంటే పైలోకాలకు వెళ్తారంటే ఎక్కడెక్కడ బ్రహ్మలోకం, తపోలోకం, జనలోకం, మహర్లోకం ఇవన్నిటికీ. ఎవరైతే ఎక్కువగా రజోగుణం చేత ప్రభావితమైతే వాళ్ళు భూవర్లోకం ఈ లోకాల్లో ఉంటారు. ఇక తమోగుణంలో ఉండేవాళ్ళు అతల వితల సతల తలాతల మహాతల రసాతల పాతాల ఈ అన్ని లోకాలకు వెళ్తారంట. సో ఈ విధంగా వారి యొక్క గతి వాళ్ళకి లభిస్తుందన్నమాట. ఎలాంటి కార్యాలు చేసుకుంటే అలాంటి లోకాలు వాళ్ళకు, లేకపోతే అలాంటి శరీరాలు వాళ్ళకి దక్కుతాయి. సో చాలామంది ఈ కలియుగంలో పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్లో పనిచేస్తున్నారు, కార్యాలు చేస్తున్నారు. సో ఇలా ఫ్యాక్టరీలో పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో ఎన్నో గంటలు గంటలు పనిచేయడం ద్వారా వాళ్ళు ఎన్నో రకాల ఒత్తిడికి లోనవుతున్నారు. ఎంతో ఒత్తిడి, ఎంతో టెన్షన్, ఎంతో యాంగ్జైటీ, ఎన్నో రకం దుఃఖాలు కష్టాల్లో వాళ్ళు పడిపోతున్నారు. సో ఇలాంటి కర్మల్ని ఉగ్రకర్మ అంటారు. ఈ ఉగ్రకర్మల ద్వారా మనకు లభించేది ఏంటంటే అంతిమంగా దుఃఖం మాత్రమే. ఈ ఉగ్రకర్మల్లో కొంతమంది శ్రామికులు, కార్మికులు, లేబరర్స్ అక్కడ శ్రమ చేస్తూ ఉంటారు, పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ ద్వారా పని చేయించుకొని కొంతమంది క్యాపిటలిస్ట్ అంటారు, వాళ్ళు ఎన్నో లాభాలు పొందుతుంటారు ఈ యొక్క వ్యాపారాలు చేసుకొని ఫ్యాక్టరీల ద్వారా. కానీ ఈ క్యాపిటలిస్ట్ వీళ్ళు రజోగుణంలో పనిచేస్తున్నారు, అలా శ్రామికులు తమోగుణంలో పనిచేస్తున్నారు. ఇద్దరూ కూడా అలాంటి రజో తమోగుణాల్లో పనిచేస్తున్నారు. కానీ కనుక అంతిమంగా వాళ్ళిద్దరికీ కూడా దుఃఖమే లభిస్తుంది. అందుకనే జనాలకు అర్థం కావట్లేదు, ఎందుకు అశాంతి ఉంది, ఎందుకు ఇంత టెన్షన్ ఉంది, ఎందుకు మనసు ఇంత విచలితం అవుతుంది, ఎందుకు ఇంత నేను మానసిక ఆవేదన, అన్ని రకాల మానసిక రోగాల్ని నేను భరించాల్సి వస్తుంది విషయాలు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా రజగుణం మరియు తమగుణం చేత ప్రభావితమై కార్యాలు చేస్తున్నారు కనుక. ఒకవేళ సత్వగుణం చేత కార్యాలు చేశారనుకోండి, వాళ్ళు లైక్ కొంతమంది కర్మీలు, జ్ఞానులు, వాళ్ళు ఏంటంటే వేదిక శిక్షణ, వేదిక శాస్త్రాల అనుసారంగా వారు కార్యాలు చేయడం కారణంగా వాళ్ళు పైలోకాలకు వెళ్తారని మనం చెప్పుకున్నాము. ఇంకా అంటే ఈ కర్మీలు అలా వెళ్తారు, రకరకాల కర్మకాండి కార్యక్రమాలు, పుణ్యకార్యాలు చేసి వాళ్ళు స్వర్గలోకాలు, ఇంకా పైలోకాలకు వెళ్ళిపోతారు. ఇంకా జ్ఞానులు వచ్చేసి వాళ్ళు మహా అంటే బ్రహ్మంలోకి వెళ్ళి విలీనం అవ్వగలుగుతారు. కానీ ఇవన్నీ కూడా ఈ భౌతిక ప్రపంచంలోనే, బ్రహ్మంలో విలీనమైపోయినా మళ్ళీ వాళ్ళు పతనమైపోతారు, ఎందుకంటే అది శాశ్వతంగా వాళ్ళు అక్కడ ఉండలేరు. కనుక ఇవన్నీ కార్యాలు, ఇవన్నీ మార్గాలు, కర్మయోగ, జ్ఞానయోగ, ఇవన్నీ మార్గాలు కూడా, ఇంకా లేకపోతే ఇంద్రియ తృప్తి, ఈ మార్గాలన్నీ కూడా మనని భౌతిక ప్రపంచం నుంచి బయటికి ముక్తి ప్రసాదించలేవు, మనకు అసలైన ఆనందాన్ని కూడా ప్రసాదించలేవు. సో 29వ శ్లోకంలో ఏమి ఇచ్చారంటే, క్వచిత్ పుమాన్ క్వచిత్ చ స్త్రీ క్వచిన్నో భయం అందధీ దేవో మనుష్యస్తిర్యగ్వా యతా కర్మా గుణం భవః. ఇలా తమోగుణం చేత సంపూర్ణంగా ప్రభావితమై ఈ ప్రకృతిలో ఈ జీవాత్మ ఒక్కొక్కసారి పురుష శరీరాన్ని ధరిస్తుంది, ఒక్కొక్కసారి ఫీమేల్ అంటే ఆడ శరీరాన్ని ధరిస్తుంది, ఇంకొకొన్నిసార్లు ఆడ మగ కాని శరీరాన్ని ధరిస్తుంది, ఒక్కొక్కసారి మనిషి శరీరాన్ని, ఒక్కొక్కసారి దేవతా శరీరాన్ని, ఒక్కొక్కసారి పక్షి శరీరాన్ని, ఒక్కొక్కసారి పశువు శరీరాన్ని, ఇలా రకరకాల శరీరాలు ధరించుకుంటూనే పోతుంది. ఈ విధంగా భ్రమణ చేస్తూ ఉంటుంది రకరకాల శరీరాలు ఈ భౌతిక ప్రపంచంలో జీవాత్మ. ఈ విధంగా రకరకాల శరీరాలన్నీ కూడా రకరకాల ఈ మూడు గుణాల యొక్క ప్రభావితం ద్వారా జీవాత్మ ధరిస్తూ ఉంటుందన్నమాట. యాక్చువల్లీ జీవాత్మ అసలైతే ఆత్మ అనేది ఆధ్యాత్మికం, ఇది భౌతికం కాదు, ఇది ఆధ్యాత్మికం, చిన్మయం, స్పిరిచువల్, మెటీరియల్ కాదు. కానీ అయినా కానీ ఇక్కడ ఈ జ్ఞానం అంధకారంలో, జ్ఞానం లేకపోవడం, సరైన జ్ఞానం లేకపోవడం, అన్నీ మర్చిపోవడం కారణంగా ఈ యొక్క మూడు గుణాలు ప్రభావితం ద్వారా, మాయ ద్వారా, సో ఈ జీవాత్మ మర్చిపోయిందనమాట. నేను ఆత్మని అనే విషయాన్ని మర్చిపోయి నేను శరీరాన్ని, భౌతిక దేహాన్ని అనుకుని జీవిస్తుందనమాట. నేను మెటీరియల్ అనుకుంటుంది, కానీ యాక్చువల్లీ ఆత్మ స్పిరిచువల్. సో ఎలా ఇలా జరిగింది అంటే, ఇప్పుడు సూర్యుడు ఉంటాడు అవునా, సూర్యుడు నుంచి ఎన్నో కిరణాలు వస్తాయి. సూర్యుడి కిరణాల్లో మీరు చూస్తారుగా పార్టికల్స్ ఉంటాయి, చిన్న చిన్న పార్టికల్స్. సో ఈ యొక్క మబ్బులు, మేఘాలు అప్పుడప్పుడు మన కంటి నుంచి సూర్యుడు చూడకుండా అవి కప్పేస్తాయి. సో అప్పుడు ఒక్కొక్కసారి మేఘాలు కప్పేయడం ద్వారా సూర్యుడు ఉన్నా కానీ మనకు కొంచెం అంధకారంగా అనిపించవచ్చు, లేకపోతే తక్కువ లైట్ రావచ్చు. ఎందుకంటే చాలా సూర్య కిరణాలని ఈ యొక్క మేఘాలు కప్పేశాయి అన్నమాట. అవి సూర్యుడిని ఎప్పుడు కప్పేలేవు, సూర్యుని ఏమీ చేయలేవు. ఇవన్నీ కూడా మనము మనము చూడలేకపోతున్నాం అవి, సూర్యుడిని ఈ మేఘాల కారణంగా, కానీ సూర్యుడు ఉన్నాడు. సో అలా కొన్ని సూర్య కిరణాలని కప్పేస్తున్నాయి. సో ఈ సూర్యకిరణాలు, అందుకనే మనము సూర్యకిరణాలు లేవు కనుక మనం చూడలేకపోతున్నాం, వెలుతురు లేదు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క మేఘాలు వెళ్ళిపోతాయి అక్కడ నుంచి, అప్పుడు మళ్ళీ సూర్యకిరణాలు కనిపిస్తాయి మనకి, అప్పుడు సూర్యుడిని చూడవచ్చు, వెలుతురు కూడా వస్తుంది. సో అలాగే అన్నమాట. ఇప్పుడు మాయ ద్వారా ఈ అంధకారం, అజ్ఞానం ద్వారా మన యొక్క చేతన, జ్ఞానం అంతా కప్పి ఉందన్నమాట. అందుకే మనకి ఏమీ అర్థం కావట్లేదు విషయం. సో ఎప్పుడైతే ఈ మాయ అంధకారం అనేది వెళ్ళిపోతుందో అప్పుడు మనం స్పష్టంగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు, మనం ఆత్మ అని, భగవంతుడితో మనకున్న సంబంధాన్ని మనం గ్రహించవచ్చు. సో ఇలా మాయలో, మాయని అతిక్రమించడం ఎలా, అది చాలా కష్టమైన పనేం కాదు, చాలా కష్టం. కానీ మనము భక్తి మార్గాన్ని అనుసరిస్తే అప్పుడు మనం ఎంతో సులభంగా ఈ మాయని అతిక్రమించవచ్చు, మాయని ఈ మనము అతిక్రమించవచ్చు అనే విషయాన్ని, లేకపోతే చాలా చాలా కష్టం అనే విషయాన్ని ఇప్పుడు కృష్ణుడు భగవద్గీతలో స్పష్టంగా చెప్తారు. దైవీ ఏష గుణమయీ మమ మాయా ప్రపద్యతే, సారీ మమ మాయా ధురత్యతే, మామేవ ఏ ప్రపద్యంతే, మాయాం ఏవాం తరంతితి. దైవీ ఏషా గుణమయీ, దైవీ ఏషా గుణమయీ అంటే ఈ మూడు గుణాలతో కూడుకున్న ఈ యొక్క ప్రకృతి చెప్తున్నారు, ఇది నా యొక్క శక్తే. సో దీన్ని దాటడం చాలా కష్టం, కానీ ఎవరైతే నాకు సంపూర్ణంగా శరణాగతులు అయిపోతారో వాళ్ళు ఎంతో ఈజీగా ఈ యొక్క భవసాగరాన్ని లేకపోతే ఈ యొక్క మాయా శక్తిని వాళ్ళు అతిక్రమించగలరు, దాటగలరు అని ఇక్కడ మనకి భగవంతుడు కృష్ణుడు స్వయంగా చెప్తున్నారు. సో ఇది ఒక్కటే మార్గం అన్నమాట. సో మనము ఇలా భక్తి చేసుకోవాలి. ఎలా భక్తి చేసుకోవాలి? మన కృష్ణదాస్ కవిరాజ గోస్వామి చెప్తున్నారు చైతన్య చరితామృతంలో, తాతే కృష్ణ భజే కరే గురు రసేవన, మాయా జాలే చూటే పాయ కృష్ణే రచరణ. తాతే కృష్ణ భజే కరే గురు రసేవన, మాయా జాలే చూటే పాయ కృష్ణే రచరణ. తాతే కృష్ణ భజే, మనం కృష్ణుడికి భజన ఎలా చేసుకోవాలి? గురువుకి సేవ చేసుకొని గురువు యొక్క మార్గదర్శనంలో మనం భగవంతుడికి భక్తి చేసుకోవాలి, గురువుకి సేవ చేసుకొని. ఆ విధంగా గురువు యొక్క మార్గదర్శనంలో భగవంతుడికి సేవ చేసుకోవడం ద్వారా మాయాజాలే చూటే, మాయాజాలం నుంచి మనము బయటపడతాం. మాయాజాలంలో ఇప్పుడు విరుక్కొని ఉన్నాం మనము. మాయాజాల చూటే, అక్కడి నుంచి మనకి చూట్ అంటే అక్కడి నుంచి మనకి ముక్తి లభిస్తుంది. మాయాజాలం నుంచి ముక్తి లభిస్తుంది, పాయ కృష్ణేర చరణం, మనకి కృష్ణుడి యొక్క పాద పద్మాలు లభిస్తాయి. సో ఇది మనకు మన ఆచార్యులు చెప్తున్నారు. నెక్స్ట్ రెండు శ్లోకాలు చూద్దాం, 30-31.
క్షుత్పరితో యత దీన సారమేయో గృహం గృహం, చరణ్ విందంతి యద్దిష్టం దండం మోడనమేవ వా, తథా కామాశయో జీవ ఉచ్చవచ్చాపతా భ్రమన్ ఉపర్యదో వా మధ్యేవ యాతిదిష్టం ప్రియా ప్రియం.
ఇక్కడ ఒక జీవాత్మని కుక్కతో పోల్చారు. ఎందుకంటే కుక్కతో పోల్చారు చూద్దామంట. కుక్కలాగే, అచ్చు కుక్కలాగే అప్పుడప్పుడు ఈ జీవాత్మ ఆకలితో దాహంతో బాధపడుతూ ప్రతి ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటుందంట. ఎలాగైతే కుక్క అడుక్కుంటుందో, నాకు కొంచెం ఆకలి అవుతుంది, కొంచెం ఫుడ్ కావాలని. సో ఈ విధంగా ఆ కర్మ ప్రకారం, కర్మానుసారంగా ఆ కుక్కకి ఒక్కొక్కసారి, అంటే జీవాత్మ కూడా అలాగే, ఒక్కొక్కసారి మంచి ఎవరైనా బాగా వాళ్ళకి ఫుడ్ ఇవ్వచ్చు, ఆహారం ఇవ్వచ్చు, లేకపోతే ఒకరు తరిమి కొడతారు, లేకపోతే ఒక్కొక్కసారి కొంచెం అల్పాహారం దొరుకుతుంది. సో వా కర్మానుసారంగా జీవాత్మకి ఆ కుక్కకి ఎంత ఆహారం దక్కాలో దొరుకుతుంది, అప్పుడప్పుడు దొరుకుతుంది తినడానికి, అప్పుడప్పుడు దొరకదు. అదేవిధంగా జీవాత్మ కూడా ఎన్నో రకాల ఆశలు, ఆశయాలు, భౌతిక కోరికలు తీసుకొని రకరకాల శరీరాలని ధరించుకుంటూ భ్రమణ చేస్తూ ఉంది. సో ఇన్ని శరీరాలు ఎందుకున్నాయంటే, భౌతిక దేహాలు ఎన్నిగానే ఉన్నాయి ఎందుకంటే, ఇన్ని వెరైటీస్ ఎందుకంటే, జీవాత్మకు అనేక రకమైన కోరికలు ఉన్నాయి భోగించడానికి. సో అన్ని కోరికలను పూర్తి చేసుకోవడానికి భగవంతుడు ఇన్ని రకాల శరీరాలని సృష్టించారు. జీవాత్మల అన్ని శరీరాలని భ్రమిస్తూ రకరకాల కోరికలు పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఒక్కొక్కసారి ఎంతో ఉన్నతమైన స్థాయిని పొందుతుంది, ఒక్కొక్కసారి ఎంతో నికృష్టమైన స్థాయికి వెళ్ళిపోతుంది. అలా ఒక్కొక్కసారి జీవాత్మ స్వర్గానికి వెళ్ళిపోతుంది, ఒక్కొక్కసారి నరకానికి వెళ్ళిపోతుంది. ఇలా ఒక్కొక్కసారి మర్త్య లోకంలోనే ఉండిపోతుంది. ఈ విధంగా భ్రమణ చేస్తూ ఉంటుందంట జీవాత్మ కుక్కలాగా. సో ప్రభుపాల ద్వారా ఇక్కడ రాస్తున్న తాత్పర్యంలో, ఒకవేళ కుక్కకి ఒక మంచి ధనికుడు ఓనర్గా లభించారనుకోండి, చాలామంది డబ్బున్న వాళ్ళు ఈ కుక్కల్ని పెంచుకుంటూ ఉంటారన్నమాట. అలా కుక్కలంటే చాలా ఇష్టం, కుక్కల్ని పెంచుకుంటారు, చాలా ప్రేమ అన్నమాట. అఫ్కోర్స్ వాళ్ళు పొద్దున మధ్యాహ్నం ఆవుని ఇంకా మిగతా ప్రాణుల్ని కోసుకొని తింటారు, అక్కడ వాళ్ళకు వాళ్ళపైన ప్రేమ లేదు వాళ్ళకి, కానీ ఇక్కడ మాత్రం కుక్క అంటే చాలా ప్రేమ. చాలాసార్లు సమస్య ఏంటంటే, అమెరికాలో కూడా ఇలా ఉందన్నమాట కల్చర్. ఎందుకంటే వాళ్ళని వాళ్ళతో పాటు ఒకరు ఉంటారనమాట ఫ్యామిలీలో, అందరూ వదిలేసి వెళ్ళిపోతారు ముసలిలో అయిపోయిన తర్వాత. సో ముసలితనంలో ఒంటరిగా ఉంటారు ఒక్కరే. సో ఆ టైంలో డబ్బు చాలా ఉంది, ఏం చేస్తారు, వాళ్ళ ఆవిడ చనిపోయింది లేకపోతే వాళ్ళ భర్త చనిపోయాడు, పిల్లలందరూ ఎక్కడో వెళ్ళిపోయారు, ఎవరు వాళ్ళతో పాటు ఉంటారు, ఎవరు వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఇక వాళ్ళు అనుకుంటారు ఈ కుక్కే విశ్వాసనీయమైన జంతువు. సో దాని ఎవరితోనో ఒకరితో ప్రేమ ఆదాన ప్రదానం చేయాలి. సో భగవంతుడితో ప్రేమ ఆదాన ప్రదానం చేయకపోతే ఈ కుక్కతోనే ఆదాన ప్రదానం చేస్తారనమాట. ఇక కుక్కనే ప్రేమిస్తారు, కుక్కతోనే జీవిస్తారు, కుక్కతోనే పడుకుంటారు, కుక్కనే తింటారు, కుక్కతోనే తింటూ ఉంటారు. అది వాకింగ్కి వెళ్తే దాని వెనకాల వాకింగ్ కూడా వెళ్తారు. అంటే వీళ్ళు వాకింగ్ అని వెళ్తారు కానీ యాక్చువల్లీ దానికోసం అనమాట. సో కుక్క అప్పుడప్పుడు ఎక్కడైనా ఆగి మలమూత్రం త్యాగం చేయాలంటే వీళ్ళు వెయిట్ చేస్తారనమాట. ఇంకా అమెరికాలో రూల్ ఏంటంటే మీరు ఎక్కడ పడితే అక్కడ మీ కుక్క మలమూత్రం త్యాగం చేస్తుంది అనుకోండి రోడ్డు మీద, అది మీరే క్లీన్ చేయాలన్నమాట. మరి కుక్క అయితే క్లీన్ చేయదు కదా. సో అలా చాలామంది ఏంటంటే వాళ్ళు క్లీన్ చేసి ఎక్కడ పడితే అక్కడ పడేయలేరు. సో వాళ్ళు ఒక బ్యాగ్ కూడా పట్టుకొని వెళ్తారనమాట. ఆ బ్యాగ్లో ఏముంటుందంటే ఇలా కుక్క మలమూత్రం త్యాగం చేస్తే దాన్ని క్లీనింగ్ చేసే మెటీరియల్ అనమాట. వాళ్ళు బాగా క్లీన్ చేసి రోడ్డు, అలా ఎంతో డబ్బున్న వాళ్ళు ఇలా కుక్క యొక్క మలమూత్రం క్లీన్ చేస్తున్నారు రోడ్డు మీద, ఇది వాళ్ళ బతుకు. సో ఇదన్నమాట, ఇంత డబ్బు ఉండి కూడా అలా ఒక మంచి డబ్బున్న వాళ్ళు ఓనర్ దొరికారనుకోండి కుక్క రాజాలాగా జీవించవచ్చు, మంచి ఆహారం దొరుకుతుంది, మంచిగా దాన్ని మలమూత్రం కూడా క్లీన్ చేసే ఒక జనాలు దొరుకుతారు. సో అలా ఒక్కొక్కసారి మంచి పరిస్థితులు ఉండొచ్చు. చాలా కుక్కలు వీధి కుక్కలు ఉంటాయి, చూస్తారా మీరు ఎన్నో వీధి కుక్కలు ఉంటాయి. ఆ వీధి కుక్కలు ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, వాటికి సరైన ఆహారం దొరకదు, ఎవరితోనంటే వాటితో దెబ్బలు తింటాయి, కొట్టుకుంటాయి, ఒకసారి యాక్సిడెంట్లో చచ్చిపోతాయి. సో దిక్కులేని చావు కూడా చేస్తాయి. సో అలా చాలా కుక్కలు కూడా ఉంటాయి. సో అలాగే జీవాత్మ కూడా ఒక్కొక్కసారి మంచి పరివారంలో, మంచి ధనికుల పరివారంలో జన్మించవచ్చు, మంచి ఆహారం తినొచ్చు, మంచి భోగైశ్వర్యాలని భోగించవచ్చు. ఒక్కొక్కసారి జీవాత్మ కర్మానుసారంగా పేదరికంలో పుట్టవచ్చు, లేకపోతే రకరకాల రోగాలతో జన్మించవచ్చు, లేకపోతే రకరకాల కష్టాలు ఇరుక్కుపోవచ్చు. సో ఈ విధంగా ఒక మనిషి జీవితాన్ని కుక్కతో పోల్చారు. సో అందుకని ఒక తెలివైన వ్యక్తి, ఒకవేళ నేను కుక్కగానే జీవించాలి, ఎలాగో నేను నా జీవితం కుక్కలాంటిదే అన్నప్పుడు, అలా ఎవరికిందో కుక్క అవ్వడం కన్నా, ఎవరి కుక్కగానో మారడం కన్నా, మనము భగవంతుడి యొక్క కుక్కగా మారాలి. కృష్ణుడు ఒక కుక్క, కృష్ణాస్ డాగ్, ప్రభుపాల వారు ఇక్కడ చెప్తున్నారు. మనం భగవంతుడి కుక్కను అవుదాం. ఎలాగో కుక్క జీవితమే జీవించాలి అయితే నేను భగవంతుడికి కుక్కగా జీవిస్తాను, భగవంతుడి యొక్క కుక్కగా జీవిస్తాను, ఎవడు కుక్కగా ఎందుకు జీవించాలి అని అనుకొని. ఎందుకంటే ఒకవేళ మీరు భగవంతుడి యొక్క కుక్క అయిపోయారనుకోండి, మీకు శాశ్వతంగా ఆనందమే ఆనందం, అసలైన ఆనందాన్ని అనుభవించవచ్చు. సో ఈ విధంగా భక్తి వినోద్ ఠాకూర్ కూడా కోరుకుంటారు. భక్తి వినోద్ ఠాకూర్ అమ్మ మన ఆచార్యులు, వైష్ణవ ఠాకూర తోమార కుక్కుర భూలియ జానహ మోరే అని అంటున్నారు వైష్ణవ ఠాకూర్. నేను మీ యొక్క కుక్కగా మారిపోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ విధంగా మీ కుక్కగా ఉంటే మీ ఇంట్లో అలాగా మీరు పడేసిన ప్రసాదం తీసుకొని, మీరు ఇచ్చిన ప్రసాదం తీసుకొని నేను హాయిగా భగవంతుడి కీర్తన భజన వినుకొని నేను హాయిగా ఉండొచ్చు, భక్తి చేసుకోవచ్చు. సో ఒక వైష్ణవుడు ఇంట్లో కుక్కగా మారడానికి చాలా బెటర్ పొజిషన్, అది కోరుకుంటున్నారు భక్తి వినోద్ ఠాకూర్ కూడా. సో ఈ విధంగా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మన ప్రభుపాద వారు వర్ణిస్తున్నారు, ఇలా కుక్క ఎప్పుడు కూడా తన యొక్క మాస్టర్, తన యొక్క ఎవరైతే ఓనర్ ఉన్నారో, కుక్క ఎప్పుడు కూడా ఎవరిని, ఎవరైతే అనుచితమైన వ్యక్తుల్ని ఇంట్లోకి ప్రవేశించకుండా, లేకపోతే ఆ ఓనర్ దగ్గరికి రాకుండా చేస్తుందన్నమాట. సో ఈ విధంగా ఆ కుక్క తన ఓనర్కి మంచి సేవ చేస్తుంది. సో అలాగే ఇంకో అర్థం ఏంటంటే ఇక్కడ ఒక వ్యక్తి అలా కుక్కగా మారడం అంటే ఒక వైష్ణవుడికి కృష్ణుడికి అంటే ఆ విధంగా వైష్ణవుడికి కృష్ణుడికి అలా సరైన విధంగా సేవ చేసి ఆ వైష్ణవుడిని కానీ కృష్ణుడిని కానీ సంతృప్తిపరచడానికి. ఎలాగైతే కుక్క తన ఓనర్కి, మాస్టర్ని ఎంతో బాగా సంతృప్తిపరచడానికి నిజాయితీగా కుక్క ఆ ఓనర్కి సంతృప్తిపరచడానికి ప్రయత్నిస్తుందో, అలాగే ఒక వ్యక్తి కూడా కోరుకోవాలి, నేను అలాగే కుక్కలాగే నిజాయితీగా నా వైష్ణవుడికి కానీ, గురువుకి కానీ, కృష్ణుడిని కానీ సంతృప్తిపరచాలి. అలాంటి జీవితం మనకు కావాలని కోరుకోవాలి మనం. అలాంటి జీవితం మనం ఒకవేళ జీవించడానికి ప్రయత్నిస్తే అప్పుడే మనం ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి సాధించగలం, లేకపోతే లేదు. ఒకవేళ ఇలా కాదనుకోండి, తో సంభవం కాదనమాట. ఈ భౌతిక ప్రపంచంలో మహా అంటే మీరు సత్వగుణంలో జీవిస్తే మహా అంటే స్వర్గలోకాలకు వెళ్ళగలరు, కానీ అసలైన ఆనందం మాత్రం ఈ స్వర్గలోకంలో కూడా లేదు. ఎందుకంటే అక్కడి నుంచి కూడా మళ్ళీ ఒక వ్యక్తి ఈ లోకానికి వచ్చేయచ్చు, అక్కడ కర్మ పుణ్యకర్మల శేషం కంప్లీట్ అయిపోయిన తర్వాత. భగవద్గీతలో చెప్పారు, ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టతి రాజస జగన్య గుణ వృత్తిస్త అతో గచ్చంతి తామస. సో మీరు సత్వగుణంలో ఉంటే పైలోకాలకు వెళ్తారు, ఇంతకుముందు కూడా మనం చూసుకున్నాం ఈ ముందు శ్లోకాల్లో కూడా. సో రజగుణంలో ఉంటే మర్త్య లోకంలోనే ఉంటాం, తమగుణంలో ఉంటే నిమ్న లోకాలకు వెళ్ళిపోతాం. సో ఈ విధంగా కానీ మనము ఇలా భౌతిక జగత్తులో ప్రపంచంలోనే భ్రమిస్తూ ఉండకూడదు. మనం భగవద్ధామానికి వెళ్ళిపోవాలి, లేకపోతే భగవంతుడు సేవలో యుక్తమైపోవాలి. సో నెక్స్ట్ శ్లోకం చూద్దాం, 32. దుఃఖేష్వేకతరేణాపి దైవభూతాత్మహేతుషు జీవస్య న వ్యవచ్ఛేద స్యాచ్చేత్ తత్ ప్రతిక్రియ. సో ఇక్కడ జీవాత్మ ఏం చేస్తుంది మీరు అడిగారనుకోండి, నేను చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ సాల్వ్ చేయడంలోనే నా సమయం అంతా వెళ్ళిపోతుంది, ఇంకా భక్తి ఇవన్నీ చేసుకోవడానికి నాకు టైం లేదు. సో టైం అంతా ఏం చేస్తుందంటే జీవాత్మ ఇక్కడ రకరకాల కష్టాలు ఆ కర్మానుసారంగా ఆ జీవాత్మకి ప్రకృతి ద్వారా లభిస్తాయి. సో వాటిని ఎలా అధిగమించాలి అనే ప్రయత్నంలోనే మనస్సు, శరీరం, బుద్ధి అంతా కూడా పెట్టేస్తుందన్నమాట జీవాత్మ. కానీ ఎంత ప్రయత్నించినా కానీ ప్రకృతి నియమాలని ఎప్పటికీ కూడా జీవాత్మ అధిగమించలేదు. సో ప్రకృతి నియమాల అనుసారంగానే కష్టాలు అనుభవిస్తూ జీవిస్తుంది. సో ప్రతి ఒక్కరికి వాళ్ళ కర్మానుసారంగా ఏవో కష్టాలు వస్తాయి, వాటిని ఎలా అధిగమించాలి, భౌతికంగా నేను ఎలా అభివృద్ధి చెందాలి, భౌతికంగా నన్ను ఎలా లాభాలు సంపాదించాలి అనే ప్రయత్నంలోనే జీవితాన్ని అంతా గడిపేస్తారు చాలామంది వ్యక్తులు, జీవులు. సో ఇక్కడ అందుకే ప్రభుపాల ద్వారా చెప్తున్నారు, ఒక పేదవాడు ఉన్నాడు అనుకోండి, అతను ఆలోచిస్తాడు, ఓ నా దగ్గర డబ్బు ఉంటే నేను ఎంతో ఆనందాన్ని సుఖాన్ని అనుభవించవచ్చు, నా కష్టాలన్నీ తొలగిపోతాయి అనుకొని ఆ వ్యక్తి ఎలాగైనా సరే ఇప్పుడు నేను చాలా డబ్బు సంపాదించాలి, నాకు ఇప్పుడు పేదరికం ఉంది, నా దగ్గర డబ్బు లేదు, డబ్బు ఉంటే నాకు ఆనందం ఉంటుంది, అలా ఒక బుద్ధిలో తెలివి మనసులో అది కూర్చొని ఇంకా దానికోసం బాగా దినము రాత్రి కష్టపడతారు అన్నమాట. అలా ఎన్నో సంవత్సరాలు ఎంతో సమయం వేచించిన తర్వాత, కష్టపడ్డ తర్వాత, కానీ అతను తర్వాత ఏమవుతుందో తెలియదు, కానీ ప్రాసెస్సే చాలా కష్టతరం కదా. ఇంత కష్టం ఎందుకు, ఇంత ప్రయత్నం, ఇంత సమయం జీవితంలో పెట్టేస్తున్నారు జనాలు. ఒక్కొక్కసారి జీవితాంతం కష్టపడి పెద్ద కరోడపతి అయిపోయాడు తర్వాత, కానీ ఒకవేళ భక్తి చేసుకోలేదనుకోండి జీవితాంతం వృధా. జీవితాంతం ఒకవేళ భక్తి చేసుకోలేదండి ఆ వ్యక్తి, జీవితమే వృధా. మీరు ఓకే జీవితాంతం కష్టపడి మీరు పెద్ద కోటీశ్వరుడు అయిపోయాడు అయిపోయారండి, కానీ మీరు భక్తి చేసుకోలేదు, సో మీ జీవితం వృధా. మీ కోటీశ్వరుడు అయినా మీకు లాభం లేదు. అంతకన్నా మీరు పేదరికంలో ఉండి ఒకవేళ భక్తి చేసుకొని భగవంతుడిని చేరుకుంటే అప్పుడు మీ జీవితం సార్థకం అయిపోయింది. అదే ఇక్కడ చెప్పేది. సో అంటే మీరు ఏదో ఒకటి చేయాలని, ఒకవేళ మీరు డబ్బు సంపాదించుకుంటూ కూడా భక్తి చేసుకోగలిగితే, లేకపోతే మీకు అది కూడా సంభవం అయితే అది కూడా చేయొచ్చు. సో భగవంతుడి సేవ కోసం ప్రభుపాల ద్వారా చెప్తారు, మీరు సంపాదించవచ్చు డబ్బులు భగవంతుడి సేవలో యుక్తం చేయడానికి. కానీ చాలామంది ఏంటంటే అలా, ఓ మాకు డబ్బు కావాలి, ఇప్పుడు మాకు పేదరికం ఉంది అనే పేరుతో భక్తి చేసుకోకుండా ఆ డబ్బులు సంపాదించుకుంటూనే జీవితాంతం అంతా దానికోసమే జీవించేస్తూ జీవితం వృధా చేసుకుంటారు. అందుకనే మనకు ఇక్కడ శాస్త్రాల్లో చెప్పారు, అందుకే మీరు విలువైన మానవ సమయాన్ని, మానవ జీవితంలో ఈ విలువైన సమయాన్ని మీరు కృష్ణ భావనామృతం, ఎలాగైనా మనం కృష్ణ భావనామృతం అవ్వడానికి ప్రయత్నించాలంట. తస్యైవ హేతు ప్రయతేత కోబిదో నలభ్యతే యత్ భ్రమతాముపర్యద తల్లభ్యతే దుఃఖవదన్యత సుఖం కాలేన సర్వత్ర గభీర రంహస. ఇక్కడ ఏం చెప్తున్నారంటే తస్యైవ హేతు ప్రయతేత కోవిదు, మీరు అటువంటి విషయానికి చాలా ప్రయత్నించాలి. దేని గురించి ప్రయత్నించాలంట, దేనికి కష్టపడాలంట, ప్రతి అవును మేమేం చెప్పట్లేదు మీరు ఊరికే తిని కూర్చోండి పడుకోండి అనేసి ఏం పని చేయకుండా, అది చెప్పట్లేదు. ఇక్కడ ఏం చెప్తున్నా, మీరు కష్టపడాలి, ప్రతి ఒక్క వ్యక్తి కష్టపడాలి బతుకు ప్రపంచంలో. కానీ ఎందుకు కష్టపడాలి, దేనికి కష్టపడాలి? తల్లభ్యతే యద్ భ్రమతాం యద్ ఉపర్యత. సో ఇక్కడ ఈ బ్రహ్మాండంలో పైనుంచి కింది వరకు తిరిగినా కానీ లభించని ఆ విషయం కోసం, వస్తువు కోసం మీరు శ్రమించాలంట. భౌతిక ప్రపంచంలో లభించినది ఏంటి? ఆధ్యాత్మిక ప్రపంచం. సో మీరు ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వెళ్ళడానికి, భక్తి చేసుకోవడానికి మీరు ప్రయత్నించాలి. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా తల్లభ్యతే దుఃఖవదన్యత సుఖం. మీ కర్మానుసారంగా మీరు సుఖ దుఃఖాలు మీకు లభిస్తాయి సమయానుసారంగా. సమయం వచ్చినప్పుడు కాలేన సర్వత్ర గవీరనం, సరైన కాలం చెల్లినప్పుడు మీకు సరైన కర్మ ఫలితాలు వస్తాయి, అది సుఖమో దుఃఖమో. మీరు చేసుకున్న పూర్వ జన్మ కర్మల ప్రకారం మీకు ఈ జన్మలో ఎంత సుఖం రావాలో, ఎంత దుఃఖం రావాలో అవి వస్తాయి. మీరు ఎలాగ కోరుకోరో అయినా మీకు దుఃఖాలు వచ్చేస్తాయి కదా మీ జీవితంలో, అలాగే ఎంత సుఖం మీరు అనుభవించాలో ముందే రాసి పెట్టుంది. సో ఆ సుఖం అనేది మీరు ఆకుకున్నా కానీ వచ్చేస్తుంది సమయానుసారంగా. సో దాని గురించి ఎందుకు మీరు కష్టపడడం, మూర్ఖత్వం కాకపోతే? అందుకనే మీరు ఇప్పుడు ఉన్న సమయాన్ని కూడా అంతా కూడా భగవంతుడి భక్తి కోసం, భక్తిని పెంపొందించుకోవడానికి భగవంతుడి పట్ల మనం ప్రయత్నించామనుకోండి, అప్పుడు మన జీవితం సార్థకమైపోతుంది. లేకపోతే మన జీవితం మనం వృధా చేసినట్టే. అది ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో కొంతమంది అనుకుంటారు, ఓ నేను చాలా డెవలప్మెంట్ చేశాను చూడండి, ముందు నేను సైకిల్ మీద వెళ్ళేవాడిని, ఇప్పుడు కారులో పెడుతున్నాను, నా దగ్గర ఇంత పెద్ద పెద్ద బంగ్లా ఉంది, ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఇంత అభివృద్ధి చేశాను నేను. అలా అభివృద్ధి చేశాను అని అనుకుంటున్నాడే అది ఏమీ లేదు, అది మూర్ఖత్వం. ఎందుకంటే ఏ అభివృద్ధి చేసినా అందులో ఇంకో రకమైన కష్టం ఉంటుంది. చాలా డబ్బులు సంపాదించడం ఇప్పుడు టెన్షన్, అది కూడా దొంగలు ఎత్తుకుపోతాడని, లేకపోతే అది పాడైపోతుందని, లేకపోతే నేను చచ్చిపోయిన తర్వాత దాన్ని ఎవరు చూసుకుంటారని, సిలా బంగ్లా కానీ ఏదైనా కానీ. సో మీరు అలా ఒక టెన్షన్ నుంచి బయటపడడానికి ఎంతో శ్రమించి ఇంకోటి సాధించారు, కానీ దాని ద్వారా ఇంకొక టెన్షన్ ఉంటుందన్నమాట. సో అలా మీరు ఒక పరిస్థితి నుంచి బయటపడి ఇంకో పరిస్థితిని మీరు పరిస్థితుల్లో ప్రవేశించినా అక్కడ ఆ పరిస్థితుల్లో ఇంకో రకమైన టెన్షన్. ఎందుకంటే భౌతిక ప్రపంచం మొత్తం దుఃఖాలే, అశాశ్వతం. మీరు ఏ పరిస్థితిలో మారినా కానీ, ఏ పరిస్థితుల్లోకి వెళ్ళినా కానీ, అన్ని రకాల పరిస్థితుల్లో కూడా అన్ని రకాల దుఃఖాలు కష్టాలు ఉంటాయి. సో ఒక రకం దుఃఖం, ఒక రకం కష్టం నుంచి బయటపడితే ఇంకొక రకం దుఃఖం, ఇంకో రకం కష్టం, ఇంకో రకం టెన్షను మీరు తెచ్చిపెట్టుకుంటారంతే. సో చేంజ్ చేస్తున్నారు అంతే. దుఃఖం ఏ విధంగా రావాలి, ఎటువంటి దుఃఖాన్ని మీరు పొందాలనే విషయం చేంజ్ చేస్తున్నారు. ఏ స్టైల్లో దుఃఖం వస్తున్నది కానీ దుఃఖాన్ని నుంచి మీరు బయటపడలేదు, దుఃఖాలేం ఇది. సో అందుకనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ దుఃఖాలన్నింటినీ కూడా మీరు అధిగమించాలంటే ఒకటే మార్గం, కృష్ణ చైతన్యం. కౌంతేయ ప్రతి జానిహి నమే భక్త ప్రణశ్యతి. అందుకని కృష్ణుడు చెప్పాడు అర్జునుడికి, నా భక్తుడు ఎప్పుడు కూడా పతనమైపోడు అని. అంటే ఆయన భక్తి ఎప్పుడు కూడా పతనమైపోదు. మనం చేసుకునే భక్తి ఎల్లప్పుడూ మనతో పాటు ఉంటుంది, అదే మనం రక్షిస్తుంది, అదే మన అసలైన సంపద, అది ఎప్పుడు నశించిపోదు. యతాహి పురుషోభారం శిరస గురుముద్వహం తం స్కంధేన సాధత్తే తథా సర్వ ప్రతిక్రియా. ఒక వ్యక్తి, చాలా మంచి ఉదాహరణ చూడండి, శ్లోకంలో ఇచ్చారు. ఒక వ్యక్తి ఒక్కొక్కసారి తన తలపైన భారాన్ని మోసుకుంటూ వెళ్తున్నాడు, ఆ భారం ఎక్కువైపోయింది తలపైన. అప్పుడు అతను ఏం చేస్తాడు, ఓ చాలా భారీగా ఉందే అనేసి తను అది తలపై నుంచి తీసి భుజం మీద పెట్టుకుంటాడంట. సో తలపైన ఉన్న భారాన్ని తీసి భారం తగ్గించుకోవడానికి భుజం పైన పెడుతున్నాడు. ఆ విధంగా ఇప్పుడు భుజం మీద పెట్టినాక అమ్మయ్యా కొంచెం భారం తగ్గింది అని అనుకుంటున్నాడు. ఈ విధంగా నేను భారాన్ని తగ్గించుకున్నాను అని అనుకుంటున్నాడు వ్యక్తి. కానీ ఇలా ఒక చోట నుంచి భారం, తలపైన ఉన్న భారాన్ని తీసి భుజం మీద పెట్టినంత మాత్రాన మీ భారం తగ్గిపోలేదు, చోటు మారింది అంతే. ఇప్పటివరకు తలపైన భారంగా ఉంది, ఇప్పుడు భుజం పైన భారంగా ఉంటుంది. సో ఇక్కడ భౌతిక ప్రపంచంలో జనాలు చేసే ప్రయత్నం అటువంటిది, ఓ నేను పేదరికంలో ఉన్నాను, నేను ధనవంతుడి అయిపోయినా ఆ దుఃఖం వెళ్ళిపోతుంది అని ఎంతో ప్రయత్నం చేస్తున్నారు, ఎంతో కష్టపడుతున్నారు, కష్టాన్ని అనుభవిస్తున్నారు, ఎంతో కష్టపడుతున్నారు. సో ఆ కష్టాన్ని చూడట్లేదు వాళ్ళు, ఎంత కష్టపడుతున్నారు నేను అనే విషయాన్ని గమనించట్లేదు. తర్వాత అర్థం చేసుకుంటారు, అయ్యో ఒక టెన్షన్ నుంచి బయటపడ్డాను కానీ ఇంకొక టెన్షన్. ఇప్పుడు ముందు డబ్బులు లేవని టెన్షన్, ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కాబట్టి టెన్షన్. దాన్ని ఎలా కాపాడుకోవాలి, దాన్ని నేను చచ్చిపోయిన తర్వాత ఎవడు దాన్ని కాపాడతాడు. సో ఈ విధంగా టెన్షన్ అనమాట, అది ఇంకో టెన్షన్. సో ఒక టెన్షన్ నుంచి బయటపడితే ఇంకొక టెన్షన్. సో మనకు ఉన్నదంతా కూడా డబ్బు కానీ సమయం కానీ అన్నీ కూడా మనం భగవంతుడి సేవలో యుక్తపరిస్తే అప్పుడు మన టెన్షన్ నుంచి ముక్తులమైపోతాం. సో ఈ విధంగా ఇక్కడ రూపాల ద్వారా ఎన్నో ఉదాహరణలు రాస్తున్న తాత్పర్యంలో ఒకసారి ఇలా మనం ఆధునిక యుగంలో మేము ఎంతో ఆధునిక ప్రగతి సాధిస్తున్నాము, ఎంత ప్రగతి సాధించాము చూడండి, మాకు కార్లు ఎన్ని కార్లు వచ్చాయి ఇప్పుడు, పెద్ద పెద్ద కార్లు, మంచి మంచి కార్లు, పెద్ద పెద్ద రోడ్లు వేశారు దానికోసం. అయినా కానీ ట్రాఫిక్ జామ్లు, రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది, అవునా? సో మనం అనుకున్నాము మన దగ్గర కారు ఉంటే, రోడ్డు ఉంటే మనం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అని, కానీ ట్రాఫిక్ జామ్, అందరు కార్లు కొనేసుకున్నారు, రోడ్డు చిన్నదైపోయింది, మళ్ళీ రోడ్డు వెడల్పు చేసుకోవాలి, రోడ్డు వెడల్పు చేసుకోవాలి, మళ్ళీ ఇల్లులకులు కొట్టాలి, మళ్ళీ రోడ్డు వెడల్పు చేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ రోడ్లు కూడా నిండిపోతాయి, మళ్ళీ ట్రాఫిక్ జామ్, ఎయిర్ పొల్యూషన్, దాని ద్వారా ఎయిర్ పొల్యూషన్ అంటే మొత్తం గాలి, మనం ఇప్పుడు సరైన గాలి పీల్చుకోలేకుండా పోతున్నాం. సో ఈ విధంగా అన్ని రకాల సమస్యలు అన్నమాట. ఒక సమస్యను పరిష్కరించుకోవడానికి ఒక సమాధానం, ఒక పరిష్కార మార్గాన్ని వెతుక్కుంటే ఆ పరిష్కార మార్గమే ఇంకొక సమస్యకు కారణమైపోతుంది. ఇది ఆధునిక ప్రగతి అన్నమాట. ఆధునిక ప్రగతి అంటే ఒక సమస్య నుంచి పరిష్కారం పొందడానికి ఇంకో సమస్యను సృష్టించడం, ఇది ఆధునిక ప్రగతి. సో మరి అసలైన పరిష్కార మార్గం ఏంటి అన్ని రకాల సమస్యల నుంచి ముక్తి పొందాలంటే? భగవంతుడికి భక్తి చేసుకోవడం, ఇంకా భగవంతుడినే మనం ఆశ్రయించడం, ఆయన్నే మనల్ని రక్షించమని కోరుకోవడం. ఎందుకంటే చూడండి, భగవంతుడు సర్వశక్తిమంతుడు, ఆయన తలుచుకుంటే మనకు అన్ని రకాల సమస్యల నుంచి మనం బయటపడేయచ్చు. సో మనం అలా భగవంతుడిని ఆశ్రయించడం శ్రేయస్కరం అన్నమాట, మన సమస్యల నుంచి బయటపడడానికి. అంతేకాని ఇలా ఒక సమస్య నుంచి బయటపడడానికి మాకు భగవంతుడు అవసరం లేదు, నాకు చాలా తెలివితేటలు ఉన్నాయి, నేను చాలా ఆధునికం, చాలా తెలివి ఉంది, నాకు బుద్ధి ఉంది, నా సైన్స్ ఉంది, నా టెక్నాలజీ ఉంది అని రకరకాల ప్రయత్నాలు చేసి ఫైనల్గా ఏంటంటే వ్యక్తి రకరకాల మానసిక ఆవేదన, దుఃఖాలు, రోగాలకి, కష్టాల పాలవుతున్నారనమాట. సో ఒక రూపంలో వెళ్ళిపోయి ఇంకో రూపంలో అదే కష్టం వస్తుంది అంతే. కానీ అందులో లాస్ ఏంటంటే జీవితాంతం దానికోసం శ్రమ అదంతా వేస్ట్ అయిపోయింది, వృధా. దానికోసం మనం ఇంత జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా భక్తి చేసుకుంటే ఎంతో లాభం పొందుతాము, ఆధ్యాత్మికంగా ఇంకా అన్ని విధాలుగా. నైకాంతత ప్రతీకార కర్మణాం కర్మ కేవలం త్వయం హి అవిద్య పోస్త్రం స్వప్నే స్వప్న ఇవానగా. నారదుని చెప్తున్నాడు ఏమని, నువ్వు అన్ని పాపకర్మల నుంచి ముక్తుడివి. సో ఇలా ఓ యూ హు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ సిన్ఫుల్ యాక్టివిటీ. సో మీరు రకరకాలను కర్మకాండాలు చేసి ఇలా కర్మఫలాలు నుంచి నువ్వు ముక్తుడు అయిపోలేవు. ఎన్ని కర్మకాండ కార్యక్రమాలను చేస్తే దాని కర్మానుసారంగా నువ్వు ఏవో ఒక ఫలాలను అనుభవించాలి, పుణ్యం పాపము, దాన్ని అనుభవించడానికి మళ్ళీ నువ్వు ఒక శరీరాన్ని ధరించాలి. కాబట్టి మీరు ఎటువంటి నువ్వు కార్యాలు చేసినా ఒకవేళ అది కృష్ణ భావనామృతమైన కార్యాలు కాకపోతే ఇవన్నీ అంధకారంలో ఉన్నట్టే. ఎలాగంటే ఇప్పుడు మనము ఒక్కొక్కసారి ఎంతో భయంకరమైన కళ్ళలు కంటాం, ఆ కళ్ళ నుంచి బయటపడడానికి ఇంకొక భయంకరమైన మత్తు పదార్థాలు తీసుకొని దాని నుంచి మనం బయటపడలేము. ఒక కళ నుంచి మనం బయటపడాలంటే మనము నిద్రలోంచి మేలుకోవాలంతే. నిద్రలోంచి మేలుకున్నామనుకోండి మనం కళ్ళ నుంచి బయటపడిపోతాం. అలాగే ఇప్పుడు మనము ఈ భౌతిక ప్రపంచంలో అంధకారంలో మాయమోహితమై నిద్రిస్తున్నాము మాయవడిలో. సో మనము జస్ట్ నిద్ర మేలుకోవడం అంటే కృష్ణ భావనామృతం, మన చేతన కృష్ణ భావనామృతం కృష్ణ చైతన్యంగా మారిపోతే అప్పుడు మనము ఈ యొక్క మోహమాయ అనే కళ నుంచి బయటపడతాం. అప్పుడు మనం జాగృత అవస్థకు చేరుకున్నట్టు. మనం మెలుకున్నామంటే కృష్ణ భావనామృతంలోకి వచ్చేసామంటే మనం మెలుకున్నామంటు, కృష్ణ భావనామృతంలోకి రాలేదు అంటే మనము ఇంకా నిద్రిస్తున్నట్టు మాయవడిలో. సో అందుకనే సొల్యూషన్ ఏంటి, సమాధానం ఏంటి, అన్ని సమస్యలకు పరిష్కార మార్గం ఏంటంటే కృష్ణ భావనామృతం. మీరు కృష్ణ భావనామృతం అయిపోతే అప్పుడు ఇంకా జాగృత అవస్థలో ఉన్నట్టు, మీరు అప్పుడు ఇంకా మెలుకొని ఉన్నట్టు, అప్పుడు మీకు ఇంకా ఏ సమస్యలు ఉండవు. ఎందుకంటే అలా ఎవరైతే మెలుకొని కృష్ణ భావనామృతంలో ఉండి తిరిగి భగవద్ధామానికి వెళ్ళిపోతారో అక్కడే అసలైన శాశ్వత ఆనందాన్ని వాళ్ళు పొందగలరు. వేరే మార్గమే లేదు. అసలైన శాశ్వత ఆనందం అదే, ఇంకా వేరే ఏది లేదు, ఎక్కడా కూడా లేదు. శాశ్వత ఆనందం భక్తిలో మాత్రమే ఉంది, అసలైన ఆనందం.
అర్థేహ్య విద్యమానేపి సంశ్రుతిర్నాని వర్తతే మనసాలింగ రూపేణ స్వప్నే విచరతో యత.
ఒక్కొక్కసారి మనము స్వప్నంలో పులిని చూస్తాము, లేకపోతే పామును చూస్తాము, చూసి భయపడతాము. కానీ యాక్చువల్లీ ఏంటంటే అక్కడ పులి లేదు, స్వప్నంలోనే ఉంది అది. నిజంగా అయితే అక్కడ పులి లేదు, పాము లేదు. సో ఈ విధంగా రకరకాల విషయాలు మన మనసులో మనం సృష్టించుకొని ఈ కళల్లో ఇవన్నీ సూక్ష్మ దేహాల్లో మనము అనేక రకరకాల కష్టాలని లేకపోతే వాటి యొక్క ఫలాన్ని అనుభవిస్తున్నాం. అక్కడ నిజంగా పులి లేకున్నా కానీ కళ్ళలో పులి ఉందనుకుని మనం కంగారు పడిపోతున్నాం, భయపడిపోతున్నాం, మనం చెమటలు వచ్చేస్తున్నాయి పడుకొని కూడా. సో ఆ విధంగా మనము ఎలా మరి ఆ కళలో మనం కంగారు పడిపోతున్నాం, ఆ కంగారు నుంచి బయటపడడం ఎలా? మెలకు ఉంటే సరిపోతుంది అంతే, మెలకులోకి వస్తే సరిపోతుంది. అలాగే ఈ భౌతిక ప్రపంచంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాం, ఆ కష్టాల నుంచి బయటపడడం ఎలా అంటే కృష్ణ భావనామృతాన్ని స్వీకరిస్తే సరిపోతుంది, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. మీరు అనుకున్నారు అనుకోండి, అరే కృష్ణ భావనామృతంలోకి వచ్చినా మాకు ఇంకా కష్టాలు ఉన్నాయంటే మీరు సరిగ్గా కృష్ణ భావనామృతం స్వీకరించలేదని, ఇంకా సరిగ్గా మెలుకోలేదు, ఇంకా సగం నిద్రిస్తున్నారు, సగం మెలుకొని ఉన్నారు, సంపూర్ణంగా మెలుకోవాలి. సో ఎందుకంటే మనం ఇప్పటివరకు ఆలోచిస్తున్నాం మన కష్టాలన్నీ దేనికి, మన కష్టాలు ఇచ్చే దేవుడి శరీరం. రెండు రకాలు ఉన్నాయి శరీరాలు, సూక్ష్మదేహం, స్థూలదేహం. ఈ స్థూలదేహం పంచమహాభూతాలతో నిర్మితమైన స్థూలదేహం, దీనికి ఇప్పుడు మీరు చేయి కోసుకుంది అనుకోండి మీకు బాధేస్తుంది, అవునా? చేతికి దెబ్బ తగిలితే బాధేస్తుంది. సో ఈ శరీరానికి దెబ్బ తగలడం ద్వారా రకరకాల రోగాలు ఈ శరీరానికి వస్తున్నాయి, ఆత్మకు కాదు. సో దీని ద్వారా మనం బాధపడుతున్నాం, ఎందుకంటే మనం అనుకుంటున్నాం మనం ఈ శరీరం అని. అలాగే ఈ కళ్ళలో కూడా మనం రకరకాల కంగారు, టెన్షన్ ఇవన్నీ కళ్ళలో కూడా వస్తున్నాయి. ఎందుకంటే అవన్నీ కూడా మన సూక్ష్మదేహం, మనసు, బుద్ధి, అహంకారం ఇవన్నీ ఆ యొక్క శరీరం ఈ విషయాల్ని అనుభవిస్తూ బాధపడుతుంది, మనం బాధపడుతున్నాం. ఎందుకంటే మనం అనుకుంటున్నాం మనం ఈ మనసు, బుద్ధి, దేహం, లేకపోతే అహంకారం, ఈ శరీరం అని, అందుకే బాధలు పడుతున్నాం. మనం ఎప్పుడైతే ఈ యొక్క చేతన నుంచి బయటపడతామో, మనం ఆత్మ అనే విషయాన్ని సంపూర్ణంగా మనకు అర్థమవుతుందో, సాక్షాత్కారం అవుతుందో, అప్పుడే ఈ దుఃఖాల నుంచి మనం బయటపడగలం. ఎందుకంటే దుఃఖాలన్నీ కూడా భౌతిక దేహం, ఆధ్యాత్మిక దేహానికి సంబంధించి కాదు, ఇవన్నీ భౌతిక దేహానికి, స్థూల లేకపోతే సూక్ష్మ శరీరానికి సంబంధించినవి. సో అందుకనే ఎలా మరి మనం తెలుసుకునేది, ఎలా మనకు అర్థమయ్యేది మనం ఆత్మ శరీరం కాదు అని? ఆత్మ చేయవలసిన కార్యాల్లో నిమగ్నమై ఉన్నప్పుడు. ఆత్మ ఏం కార్యాలు చేయాలి అంటే కృష్ణ చైతన్యంలో కృష్ణుడికి సేవ, భక్తి, ప్రేమపూర్వకమైన భక్తి చేసుకున్నారు అనుకోండి, మీరు కృష్ణుడికి సేవ చేసుకుంటే ఆ సేవ ద్వారా, కృష్ణుడు చేసుకునే సేవ ద్వారా మీరు మెల్లిగా అర్థం చేసుకోగలరు, నేను ఆత్మని, నేను శరీరాన్ని కాదు. ఇది అర్థమయ్యేది ఎప్పుడు అంటే ఎప్పుడైతే మనం సంపూర్ణంగా భక్తి కార్యాల్లో నిమగ్నం అయిపోయి ఉంటాం అప్పుడే, అప్పటివరకు కాదు, వేరే మార్గమే లేదు. అదే ఇక్కడ మనకి స్పష్టంగా చెప్తున్నారన్నమాట నారదుని నెక్స్ట్ శ్లోకాల్లో 36-37.
అతాత్మనోర్తభూతస్య యతోనార్తా పరంపర సంశ్రుతిస్తద్వ్యవచ్ఛేదో భక్త్యా పరమయా గురౌ వాసుదేవే భగవతి భక్తి యోగ సమాహితః సధిచ్ఛిన్నేన వైరాగ్యం జ్ఞానం చ జనయస్యతి.
సో ఇక్కడ చెప్తున్నారు క్లియర్గా, వాసుదేవే భగవతి, వాసుదేవుడికి నువ్వు భక్తి యోగ, భక్తి యోగ చేసుకొని వాసుదేవుడికి భక్తి చేసుకొని స్పష్టంగా చెప్తున్నారు నారదుని. సో ఇది అసలైన ఇంట్రెస్ట్ అన్నమాట. ఒక జీవాత్మ ఈ యొక్క జన్మ మృత్యు చక్రం నుంచి బయటపడాలంటే వాసుదేవుడికి భక్తి చేసుకోవాలి. దీని తప్ప ఇంకా వేరే ఏ మార్గము లేదు. భగవంతుడికి శరణాగతం అవ్వడం, భగవంతుడికి సేవ చేసుకోవడం, భక్తి చేసుకోవడం మాత్రమే మార్గం. సో ఒకవేళ ఒక వ్యక్తిలా భక్తి చేసుకోకుంటే ఈ భౌతిక ప్రపంచం నుంచి ఎప్పుడు అతను ముక్తుడు అవ్వలేడు అనే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తున్నారు నారదుని. ఇంకా అసలైన జ్ఞానాన్ని ఎప్పుడు అతను పొందలేడు. సరైన జ్ఞానం అంటే ఇదే, కృష్ణుడిని అర్థం చేసుకోవడమే అసలైన జ్ఞానం. కానీ ఈ జ్ఞానం లేని కారణంగా రకరకాల కామవాసనలతో, భౌతిక కోరికలతో, రకరకాల ఈ కోరికలు ఏం చేస్తున్నాయంటే, ఎందుకంటే మనం అనుకుంటున్నాం మనం మొదట అజ్ఞానంలో ఈ శరీరం నేను అని, ఈ శరీరాన్ని భోగించడమే అసలైన ఉద్దేశం అనుకుంటూ దానికోసం ఎన్నో రకరకాల కోరికలు అన్నమాట. ఈ అక్కర్లేని కోరికలే అనర్థాలు. సో అనర్థాలు అంటే ఏంటి? ఇవి అన్ని ఇలాంటి భౌతిక కోరికలు, ఇంద్రియ తృప్తికి ఆలోచనలు, భౌతిక కోరికలే అనర్థాలు. అందుకే నారద పంచరాత్రులు రాశారు, సర్వోపాధి వినుర్ముక్తం తత్పరత్వేన నిర్మలం. సో మనం ముందు ఏంటంటే మనస్సుని శుద్ధపరచుకోవాలి. ఇటువంటి భోగవృత్తి, ఇటువంటి కామవాసన, ఇటువంటి భౌతిక కోరికలతో మనం ముక్తులం అవ్వాలి. మనం అంటే మన మనస్సు ముక్తులైపో, మన మనస్సు వీటి గురించి ఆలోచించకూడదు, శుద్ధమైపోవాలి మన మనస్సు. ఇలాంటి వాటి గురించి ఆలోచించకుండా ఉండాలి. సో మనము ఇలాంటి నేను ఇది నేను అందుకే భోగించాలి ఈ శరీరాన్ని అనే విషయాన్ని మనము దీని నుంచి బయట సర్వ ఉపాధి వినిర్ముక్తం. సో ఈ విధంగా నేను ఇది నేను అది అనే విషయాన్ని వదిలేయాలి. ఇవన్నీ తప్పు, సరైన ఐడెంటిటీ కాదు. మనం ఎవరు? కృష్ణుని యొక్క దాసులమే విషయాన్ని అర్థం చేసుకోవాలి, మా ఆత్మ అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడే మనము మన మనస్సు శుద్ధి అవ్వగలదు. మనస్సు శుద్ధి అవ్వడం చాలా ఇంపార్టెంట్. మీరు మనస్సు శుద్ధ అవ్వకపోతే, మనస్సు శుద్ధం అవ్వకపోతే మనము ఈ యొక్క భౌతిక బంధనం నుంచి బయటపడలేము. అనర్థోపశమం సాక్షాత్ భక్తి యోగం మదోక్షజే లోకస్యాజ్ఞానతో విద్వాంస్ చక్రే సాత్వత సంహితం. సో ఇదంతా ఎలా అవ్వగలదు? భౌతిక కష్టాల నుంచి, ఇలాంటి కోరికల నుంచి ముక్తులం అవ్వడం ఎలా, మనసు శుద్ధం అవ్వడం ఎలా అంటే, ఇదంతా కూడా భక్తి మార్గమే. ఈ విషయాన్ని తెలియజేయడానికి, తెలపడానికి శ్రీమద్ భాగవతాన్ని రచించారు వేదవ్యాసులు నారదముని యొక్క ఆదేశానుసారంగా. అవునా? సో విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. జీవేర స్వరూప హోయ్ కృష్ణేర నిత్యదాస్. ఈ చైతన్యమహాప్రభు అన్నారు. ఏమని చైతన్యమహాప్రభు ఏం చెప్పారు? జీవుడి యొక్క అసలైన స్వరూపం ఏంటంటే కృష్ణుడి నిత్యదాసుడు అని. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే అప్పుడు మనము సరైన పరిస్థితిలో, సరైన స్థితిలో ఉన్నట్టు, మన అసలైన స్థితి, ముక్త స్థితి. ముక్తిర్హిత్వాన్యతారూపం స్వరూపేణా వ్యవస్థితి. అసలు ముక్తి అంటే ఏంటంటే మన స్వరూపం, కృష్ణుడి యొక్క దాసులు మన విషయాన్ని మనం అర్థం చేసుకొని కృష్ణుడి దాసుగా మన కర్తవ్యం భగవంతుడికి సేవ చేయడం. ఆ సేవలో యుక్తమైపోతే అప్పుడు మనం ముక్తి లభించినట్టే. అది మన ముక్తావస్థ. యాక్చువల్లీ ముక్తావస్థలో చేసేదే అది. సో ఎవరైనా కృష్ణ భావనామృతమై భగవంతుడికి సేవ చేసుకుంటున్నారంటే వాళ్ళు ముక్తావస్థలో ఉన్నట్టే. సో అందుకే వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనస్యతి అస్సి వైరాగ్యం జ్ఞానం చేత హేతుకమని భాగవతంలో ముందే చెప్పారు. ఈ విధంగా భగవంతుడికి భక్తి చేసుకోవడం ద్వారా మీకు, కృష్ణుడికి, భగవంతుడికి, వాసుదేవుడికి భక్తి చేసుకోవడం ద్వారా మీకు జ్ఞానము, వైరాగ్యం అనేది ఎంతో సులువుగా లభించేస్తుంది అన్నమాట. దాని గురించి మీరు సపరేట్గా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ 38వ శ్లోకం. సుచిరాదేవరాజర్షి స్యాదచ్యుత కథాశ్రయ శృణ్వత శ్రద్ధదానస్య నిత్యదా స్యాదధీధయ అధీయత. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఓ రాజా, ఎవరైతే శ్రద్ధ కలిగిన వారు ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడి గురించి వింటూనే ఉంటారు, భగవతుడి యొక్క కథను శ్రవణం చేస్తూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళు ఎప్పుడూ భగవత్ శ్రవణ, భగవంతుడి కథను శ్రవణం చేస్తూ వాళ్ళ యొక్క కృష్ణ భావనామృతాన్ని, వృద్ధి భక్తిని పెంచుకుంటూ ఉంటారు. అలాంటి వారు తొందరగానే, త్వరలోనే కృష్ణుడితో ముఖాముఖి వాళ్ళకి దర్శనం జరిగిపోతుంది. అంటే ఎవరైతే భక్తిలో నిమగ్నమై రోజు కృష్ణుడి గురించి వింటున్నారో, శ్రవణం చేస్తున్నారో, ఇప్పుడు భాగవతం శ్రవణం మనం చేస్తున్నాం, ఇలా రోజు మనం భాగవత్ శ్రవణం చేస్తూ ఉంటే ఒకరోజు మనము భగవంతుడిని సాక్షాత్తు ముఖాముఖి దర్శనం చేసుకోవచ్చు అంట. అంటే భగవద్ధామానికి వెళ్ళి, లేకపోతే భగవంతుడే మనకు దర్శనం ఇవ్వచ్చు, లేకపోతే భగవద్ధామానికి వెళ్ళి అక్కడ మనం ముఖాముఖి దర్శనం చేసుకోవచ్చు. సో ఇదే మార్గం, వేరేదేం లేదు. సో భక్తి మార్గమే. ఇందులో స్టార్టింగ్ శ్రవణం నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు ప్రహ్లాద్ మహారాజ్ చెప్తారు, నవవిధ భక్తి, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం. సో ఈ నవవిధ భక్తిని సూచించారు ప్రహ్లాద్ మహారాజు. సో ఇది మనం పాటించడం ద్వారా మనము భగవద్ధామానికి వెళ్ళి భగవంతుడిని సాక్షాత్తు డైరెక్ట్గా కూడా దర్శించుకోవచ్చు. నెక్స్ట్ 2 శ్లోకాలు ఉన్నాయి, 39-40. యత్ర భాగవత రాజన్ సాధవో విశదాశయ భగవత్ గుణానుకథన శ్రవణ వ్యగ్రచేతస తస్మిన్ మహన్ ముఖరిత మధుభిచ్చరిత్ర పీయూష శేష సరిత పరిత శ్రవంతి తాయే పిబంతి అవిత్రిషో నృపగాధా కర్ణై తాన్న స్పృశ్యంత్యశన త్రిద్భయాశోకమోహ. ఓ రాజా, ఎక్కడైతే శుద్ధ భక్తులు నివసిస్తున్నారో అన్ని రకాల నియమాల్ని శుద్ధతతో పాటిస్తూ ఇంకా సంపూర్ణమైన శుద్ధమైన చేతనతో వాళ్ళు ఎప్పుడు కూడా ఎంతో ఆసక్తితో మీ యొక్క గుణగానాలు చేస్తూ మీ యొక్క కీర్తనలనే మీ యొక్క భజనలనే మీ యొక్క గుణగానాలనే కథనే శ్రవణం చేస్తూ ఉన్నారో, అసలు అంటే ఆ యొక్క స్థలంలో అమృతం ప్రవహిస్తున్నట్టు. ఒకవేళ అటువంటి అమృతాన్ని గ్రహించడానికి మనకు అవకాశం దొరికితే ఇంకా అసలైన ఆకలి, నిద్ర, దాహం అన్నీ మర్చిపోతాం. అన్ని రకాల భయాలు, మోహాలు, దుఃఖాల నుంచి ఒక వ్యక్తి ముక్తుడైపోతాడు. ముందు కూడా చెప్పారు, ఇక్కడ కూడా చెప్తున్నారు. అంటే ఒక వ్యక్తి ఒకవేళ ఎన్నో కష్టాల్లో ఎంతో మోహమాయమై ఎంతో భయంతో ఉన్న ఆ వ్యక్తి ఆకలి, నిద్ర, ఆహారం, అన్ని దాహం అన్నీ మర్చిపోతారంట. ఒకవేళ ఒక వ్యక్తి ఇలా ఎక్కడైతే కృష్ణ భక్తులు నివసిస్తూ కృష్ణ కథను చర్చించుకుంటున్నారో ఆ అమృతాన్ని అతను గ్రహించగలిగితే ఆ వ్యక్తి ఇంకవన్నిటి నుంచి బయటపడగలరు. అందుకే ముందే చెప్పాగా మీరు భక్తి మార్గాన్ని అనుసరించడం ద్వారా అన్ని రకాల భయం, అన్ని రకాల మోహం, అన్ని రకాల కష్టాల నుంచి, దుఃఖాల నుంచి, బాధల నుంచి బయటపడగలరని. సో ఇదే ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు. సో ఒక వ్యక్తి ఆ విధంగా ఎల్లప్పుడూ నిత్యం భగవంతుడి కథను శ్రవణం చేస్తున్నారనుకోండి, శుద్ధ భక్తుల ముఖాల నుంచి, ఇంకా ఆ వ్యక్తి ఈ యొక్క భౌతిక స్థలం నుంచి వ్యక్తి చిన్మయ స్థలానికి వెళ్ళిపోతున్నాయని చేతను. భగవద్ గుణానుకథన శ్రవణ వ్యగ్రచేత సహ. అంటే ఇక్కడ ఏమంటారంటే ఇలా, అందుకనే ఎప్పుడు కూడా మనం ఆసక్తి చూపించాలి. ఎక్కడ శ్రవణం కీర్తనం జరుగుతుంది, ఎక్కడ భగవంతుడి యొక్క లీలలు, గుణగానాలు చర్చించుకుంటున్నారు భక్తులు, ఆ చోటు వెతుక్కొని అక్కడికి వెళ్ళాలంట. మనం ఆసక్తితో వెళ్ళి మనం శ్రవణం కీర్తనంలో పాల్గొనాలి, ఆ యొక్క అమృతాన్ని గ్రహించాలి. ఇలా మనకు ఆతృత ఎలా ఉండాలి, ఇలాంటి ఆతృత అంటే ఎలాగైతే ఒక వ్యాపారస్తుడికి, బిజినెస్ మ్యాన్కి, వాడు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. బిజినెస్ మ్యాన్ ఎక్కడికి వెళ్తే ఏ బిజినెస్ చేస్తే మనకు ఎక్కడ లాభం వస్తుంది, ఇలాంటి విషయాలు ఎక్కడ చర్చ జరిగినా ఈ విషయాల గురించి అతను వెంటనే అక్కడికి వెళ్ళి ఆ చర్చల్లో పాల్గొంటాడు, ఆ విషయాన్ని సేకరిస్తాడు. అలాగే మన భక్తిలో కూడా భక్తుడు ఇలా చేయాలి, ఎక్కడ శ్రవణం కీర్తనం జరుగుతుందో అక్కడ వెళ్ళిపోయి ఆ యొక్క అమృతాన్ని గ్రహించాలి. సతాం ప్రసంగాన్ మమ వీర్య సంవిదో భవంతి హృత్కర్ణ రసాయన కథా తజ్జోషనాదాశ్వపవర్గవర్త్మని శ్రద్ధారథిర్భక్తిరనుక్రమిష్యతి. తో సీక్రెట్ రహస్యం ఏంటి అంటే మనము సరైన వ్యక్తుల ద్వారా వినాలి. సతాం ప్రసంగాన్ మమ వీర్య సంవిదో. సో ఇలా శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం ద్వారా, శుద్ధ భక్తుల యొక్క ముఖాల నుంచి మనము ఈ యొక్క కథను శ్రవణం చేయడం ద్వారా అప్పుడు ఏం జరుగుతుందంటే అది మన హృదయానికి ఎంతో ఆహ్లాదాన్ని ప్రసాదిస్తుంది, శుద్ధం చేస్తుంది. ఈ విధంగా మనము ఈ ముక్తి మార్గం వైపు, భక్తి మార్గంలో కూడా పురోగతి సాధిస్తాం, ఎదుగుతామన్నమాట. తద్వారా ఈ విధంగా మనము కంటిన్యూ చేస్తే మనం భక్తిలో స్థిరత్వం సాధిస్తాం, ఫిక్స్ అయిపోతాం భగవంతుడి యొక్క ఈ శ్రవణం కీర్తనంలో. అప్పుడు మన అసలైన భక్తి భగవంతుడి పట్ల మొదలవుతుంది. ఇప్పుడు మనం ప్రయత్నం చేస్తూ ఇలా చేస్తే, శ్రవణం కీర్తనలో పాల్గొంటే, కానీ అసలైన విషయం ఏంటంటే మనం భక్తుల ముఖాల నుంచి వినాలి. బయట టీవీల్లో లేకపోతే సినిమాల్లో లేకపోతే రకరకాల బయట ప్రొఫెషనల్ వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళందరూ కూడా భక్తి చేస్తూ ఉంటారు, అంటే భక్తి పాటలు పాడుతూ ఉంటారు, లేకపోతే భాగవత్ కథలు చెప్తూ ఉంటారు, కృష్ణుడి గురించి లీలలు చెప్తూ ఉంటారు, వర్ణిస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు శుద్ధ భక్తులు కానీ సరైన భక్తులు, ప్రామాణికమైన భక్తులు కాకపోతే వాళ్ళ ముఖాల నుంచి వినకూడదు. అందుకే మనం ఎక్కడి నుంచి వింటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఎక్కడ పడితే అక్కడ, ఎవడు పడితే వాడు చెప్తే వాడిని వినకూడదు. అసలు వాడు సరైన భక్తుడా కాదనే విషయాన్ని గ్రహించాలి. అతను సరైన ప్రామాణిక భక్తుడు, ఆయన శుద్ధ భక్తిని అనుసరిస్తున్నాడు అనే వ్యక్తులు లేకపోతే శుద్ధ భక్తులు నుంచి మాత్రమే మనం వినాలి. అంతేగాని ఎవరైతే భక్తి మార్గంలో సరిగ్గా అనుసరించట్లేదో, వాళ్ళు ప్రొఫెషనల్స్, చాలామంది సినిమాలు తీస్తారు కృష్ణుడి లీలల మీద, లేకపోతే సీరియల్లు తీస్తారు, లేకపోతే రకరకాల నాటకాలు వేస్తుంటారు యూట్యూబ్లో కానీ, అవన్నీ మనం చూసిన దాని ద్వారా మనకి ఆధ్యాత్మిక ప్రగతి మనం సాధించలేము. సో భక్తుల యొక్క ముఖాల నుంచి మనం యాక్చువల్లీ శ్రవణం చేస్తే, వింటే దాని ద్వారా మనం ఆధ్యాత్మిక ప్రగతి సాధించగలము. ఓకే.
ఏతైరుపద్రుతో నిత్యం జీవలోకస్వభావజై నకరోతి హరేర్నూనం కథామృత నిధౌరతిం.
ఎందుకంటే ఒక బద్ధ జీవాత్మ ఎల్లప్పుడూ ఈ యొక్క ఆకలి, దాహం వీటి ద్వారా ఎప్పుడూ పీడితమైనందు కారణంగా ఆ జీవాత్మకు సమయం దొరకదంట. ఇలా కొంచెం సమయమే ఉంటుందంట కృష్ణుడి యొక్క అమృత వచనాలు, అమృత కథను శ్రవణం చేయడానికి, సేవించడానికి. సో అందుకని మనకు భక్తుల సాంగత్యం అవసరం. భక్తుల సాంగత్యంలో ఏంటంటే మనం భక్తి చేసుకోవడం అనేది మనకు సులువైపోతుంది. వాళ్ళ సాంగత్యంలో శ్రవణం, కీర్తనం, ఇలా నవవిధ భక్తి చేసుకోవడం అనేది మనకు చాలా సులువైపోతుంది అనమాట. అందుకనే భక్తుల సాంగత్యం అనేది చాలా అవసరం. కొంతమంది నిర్జన భజన చేస్తూ ఉంటారు. నిర్జన భజన అంటే వాళ్ళు అనుకుంటారు మాకు ఎవ్వరి సాంగత్యం అవసరం లేదు, మేము ఒంటరిగా కూర్చొని ఏకాంతంలో కృష్ణ భజన చేసుకుంటాము. అది చాలా ఉన్నతమైన భక్తులకు మాత్రమే, శుద్ధ భక్తులకు మాత్రమే అది వర్తిస్తుంది. కొత్తగా భక్తి మార్గంలో స్టార్ట్ అయిన వాళ్ళకి, కనిష్ఠులకి, వాళ్ళకి భక్తుల సాంగత్యం చాలా అవసరం. భక్తుల సాంగత్యంలోనే వాళ్ళు ప్రగతి సాధించగలరు భక్తి మార్గంలో. సో అప్పుడు ఎందుకంటే కొత్తగా భక్తి సాధించ కొత్తగా కనిష్ఠ భక్తులకి వాళ్ళు ఇంకా ఆకలి, దాహం, ఇటువంటి మైథునం, ఇంకా నిద్ర, వీటన్నిటి ద్వారా వాళ్ళు ఇంకా విచలితమవుతారు. వీటన్ని ద్వారా వాళ్ళు ఇంకా ప్రభావితమై ఉన్నారు. సో అందుకనే వాళ్ళు ఇలా నిర్జన భజన చేసుకున్న వాళ్ళకి శ్రేయస్కరం కాదు. అందుకే వాళ్ళు నిర్జన స్థానంలో కృష్ణ భావనామృతం చేసుకోవడం వల్ల కాదన్నమాట. అందుకనే కొంతమంది ఇలాంటి వాళ్ళు సహజీయ అంటారు. కొంతమందిని వాళ్ళు ఏమనుకుంటారంటే ఇలా శుద్ధ భక్తుల సాంగత్యం ఏమి అవసరం లేదు, భక్తులు ఒక సాంగత్యం ఏమి అవసరం లేదు అనుకుంటారు. వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు భక్తి చేసుకుంటారు. మేము ఆల్రెడీ శుద్ధ భక్తులు అనుకొని వాళ్ళు అలా వాళ్ళంతకు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ అన్ని రకాల నియమాల్ని ఉల్లంఘిస్తారు, నాలుగు నియమాలని కూడా పాటించరు సరిగ్గా. కానీ మేము కూడా కృష్ణ భక్తులమని వాళ్ళు కూడా వాళ్ళని వాళ్ళు చెప్పుకుంటూ రకరకాల కృష్ణలీలల్ని వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు. సో వీళ్ళని సహజీయ అంటారు అన్నమాట. ఇలాంటివన్నీ నుంచి మనం దూరంగా ఉండాలి, ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఎవరైనా వ్యక్తి నాలుగు నియమాల్ని పాటించట్లేదు అయితే అతను మరి సరైన భక్తుడు కాదు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ శ్లోకంలో అదే చెప్పారు. ఓకే, సో మనము ఇక్కడే ఈ యొక్క చర్చను ముగిద్దామంట. సో మళ్ళీ 42వ శ్లోకం నుంచి రేపు చర్చించుకుందాము. అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. హరే కృష్ణ. శిల ప్రభుపాదికి జై. సంవేద గౌరవక్త వృందికి జై. అనంతకోటి వైష్ణవ వృందికి జై. శ్రీమద్భాగవతంకి జై. దాయి గౌర్ సీతనాథ్ ప్రేమనందే హరి హరి బోల్.